സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
രണ്ടാം അധ്യായം 47 ശ്ലോകം.
കർമ്മണ്യേവാധികാരസ്തേ മാ ഫലേഷു കദാചന മാ കർമ്മ ഫലഹേതുർഭൂഃ. മാതേ സംഗോസ്വ കർമ്മണി
കർമ്മയോഗ చతుస్సూత్రి అనే శ్లోకాన్ని చూస్తున్నాం. ఇందులో నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ కర్మయోగం అనేటువంటిది మోక్షానికి ఆరాకు ఉపకారకం. మోక్షాన్ని పొందడానికి కర్మయోగం ఒక మెట్టు. ఈ నాలుగు సూత్రాలు తెలుసుకోవడానికి ముందు ఈ యొక్క శ్లోకానికి రెండు విధాలుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. రెండు విధాలుగా అంటే ప్రసిద్ధి చెందినటువంటి ఒక అర్థం, సంప్రదాయ పద్ధతిలో చెప్పే అర్థం ఒక అర్థం. ముందు ప్రసిద్ధిగాంచిన అర్థాన్ని చెప్తాను. ప్రసిద్ధిగాంచినటువంటి అర్థాన్ని మనం చూస్తాం. మొదట ఏమిటది అంటే, మనం కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం అనేటువంటిది మానవుడి చేతిలో లేదు. ఏ ఫలం రావాలి అనే విషయం ఆ పని చేసినటువంటి వ్యక్తి చేతిలో లేదు. మనందరం ఏం నమ్ముతామంటే, కర్మఫలం భగవంతుడే ఇస్తాడు, కర్మఫల దాత ఈశ్వరుడు అని మనందరి విశ్వాసం. మన భారతదేశంలో కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసిస్తాం. ఈ కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించే వాళ్ళం మనం. అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జీవరాశులన్నీ కూడా కర్మ సిద్ధాంతం వలననే ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. కర్మ సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ అంటారు. ఆ లా ఆఫ్ కర్మ వల్లనే ఈ జీవులందరూ పుట్టడం, ఈ జీవులు అనుభవించడానికి కావలసినటువంటి ఈ జగత్తు ఉత్పత్తి అంతా జరుగుతున్నది అనేటువంటి మన దృఢ విశ్వాసం. ఈ కర్మ చేసేటప్పుడు ఈ ఫలం ఎటువంటిది వస్తుందో నాకు తెలియదు. ఆ ఫలం భగవంతుడు ఇస్తాడు. ఆ ఫలాన్ని నేను ప్రసాదంగా స్వీకరించాలి. ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. ఫలాన్ని పొందడానికి అనేక కారణాలు తోడ్పడతాయి. నా ప్రయత్నం ఒక్కటే కాదు. కర్మ చేసేటప్పుడు దాని ఫలం నా ఒక్కడి మీదనే ఆధారపడి లేదు, నా ఒక్క దాని మీదనే ఆధారపడి ఉండదు. కానీ అనేక కారణాలు ఉంటాయి దానికి, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కర్మఫలం అనేటువంటిది. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం మన పాత్ర కొంచెమే అని మనకు తెలుస్తుంది. ఎలాగైతే విత్తనం నాటుతాం, విత్తనం నాటిన తర్వాత మొలక రావడానికి నేను కారణం కాదు. మొలక రావడం అనేటువంటిది అనేక కారణాల మీద ఆధారపడింది. నేను విత్తనం నాటడం వరకే నాకు ఫ్రీ విల్ అంటారు దాన్ని, పురుషార్థం, నా ప్రయత్నం అయిపోయింది. అది మొలక రావడానికి వర్షం మీద ఆధారపడుంది, సూర్యుడు మీద ఆధారపడుంది, ఎన్నో కారణాలు ఉన్నాయి. అప్పుడు అది మొలక రాకపోతే నేను ఒక్కదాన్నైనా కారణం అవుతాను? కాదు కదా. మొలక అనేటువంటిది ఫలం, ఆ మొలకెత్తడం. ఆ ఫలం అనేది నేను విత్తు నాటాను కనుక అది మొలకెత్తకపోతే నేను ఫెయిల్ అయిపోయినాను అంటాం. ఎంత మూర్ఖత! ఎందుకని, అది మొలకెత్తడం అనేటువంటిది ఆ భూమి మీద ఆధారపడి ఉన్నది, మట్టి మీద ఆధారపడి ఉంది, సూర్యుడి ప్రకాశం మీద ఆధారపడుంది, వర్షం మీద ఆధారపడుంది, నీటి మీద ఆధారపడుంది, మరెన్నో కారణాల మీద ఆధారపడున్నప్పుడు నా ప్రయత్నం నేను చేశాను, మిగతా ఫలం అంతా కూడా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. నేను విశేష కారణం విత్తనం నాటడానికి, మరొక కారణం సామాన్య కారణం జనరల్ కాజ్ అంటారు, దాని మీద ఆధారపడినప్పుడు ఆ ఫలితం ఇలాగే రావాలని కోరుకోవడంలో ఎంత మూర్ఖత, అవివేకం కదా. కనుక అది నేను నాటాను విత్తనం, ఎప్పుడు రావాలో వస్తుంది, అది రావలసి ఉంటే వస్తుంది, అంతే, మన పని అయిపోయింది. ఇంకా దాని గురించి చింత ఆలోచన మానసిక అలజడి రాకూడదు. కానీ వస్తుందే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, అది సరి అయినటువంటిది కాదు. అదే విధంగా ఉదాహరణ ఎట్లా చెప్పాను, అదే విధంగా మన జీవితంలో కూడా అన్వయించుకోవాలి. మనం చేసే ప్రతి పనికి కూడా ఎంతో మంది మీద ఆధారపడి ఉంటుంది, దానికి ఫలం రావాలి అంటే. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ఎన్నో అక్షరాల కలయిక అది. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను అంటే ఒక శబ్దం నా నోట్లో నుంచి వస్తుందంటే ఒక అక్షరం మీద ఆధారపడి ఉంది అది. నేను చేసే శబ్దం ఒక్కదాని మీద ఆధారపడి ఉన్నదా? లేదు కదా, అనేక అక్షరాల మీద ఆధారపడి ఉన్నది. అనేక అక్షరాలు కలవాలి, ఆ అక్షరాలన్నీ కలిసి శబ్దంగా రావాలి, శబ్దంగా వచ్చిన తర్వాత కూడా మైక్ సరిగ్గా పనిచేయాలి. ఎన్నో కారణాలు, మైకు బాగుంది నా చెవులు సరిగ్గా పనిచేయాలి, చెవులు బాగా పనిచేస్తున్నాయి, మైకు బాగా పనిచేస్తుంది, శబ్దము బాగా వస్తుంది, అప్పుడు సరిగ్గా ఎవరో పెద్ద బండి హార్న్తో వస్తుంది, అంబులెన్స్ పోతుంది, కీ అని శబ్దం పడుతుంది, అప్పుడు ఈ శబ్దాలు వినపడం. కనుక ఆ శబ్దం నాకు విని ఫలాన్ని పొందాలంటే ఎన్ని కారణాలు ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. కనుక ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క పనికి దాని ఫలానికి పొందడానికి ముందు అనేక కారణాల మీద ఆధారపడి ఉన్నది. కనుక ఆ ఫలం అనేది నా చేతుల్లో లేదు పూర్తిగా అని తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఫలం మన చేతుల్లో లేదు, భగవంతుడి చేతిలో ఉంది, కనుక మనం దిగులు పడకూడదు. ఇది మామూలుగా అందరికీ తెలిసేటటువంటి అర్థం కదా, మామూలుగా అందరికీ తెలిసేటటువంటి అర్థం అంటే ఏమిటి, కర్మణి ఏవ అధికార అంటే నీ యొక్క పురుషార్థం, ఫ్రీ విల్, కర్మణి ఏవ అధికార అంటే ఇక్కడ నీకు హక్కు, అధికారం, నీ సామర్థ్యం, నీ ఫ్రీ విల్ అంటారు, నీ పురుషార్థం. కర్మ చెయ్యటమునందే నీకు అధికారం అంటే నీకు హక్కు, నీకు ఫ్రీ విల్, నీకు ఛాయిస్, ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా ఏమి చెయ్యాలి చెయ్యకూడదనే హక్కు నీకున్నది. కానీ కర్మ చేసిన తర్వాత మా ఫలేషు కదాచన, ఎప్పటికీ ఫలమునందు నీకు ఎటువంటి హక్కు లేదు, అధికారము లేదు, సామర్థ్యము లేదు, దాని ఫలం ఇట్లా రావాలని చెప్పడానికి నీకు సామర్థ్యం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఫలేషు కదాచన కర్మణియే అధికార, ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు, లేకపోతే మరొక విధంగా చెయ్యొచ్చు, లేకపోతే చేయకుండానూ ఉండొచ్చు. దాని వరకే నీకు ప్రయత్నం, ఇక్కడ నీ ప్రయత్నాన్ని నువ్వు ఉపయోగించగలవు, అది అధికారం అంటే. అంటే నీ ప్రయత్నాన్ని ఉపయోగించేటటువంటి అవకాశము కర్మ చేయుటయందే కలదు నీకు. నీ ప్రయత్నాన్ని నువ్వు ఉపయోగించవచ్చు, కానీ ఫలం వచ్చేటప్పుడు నీ ప్రయత్నం పనిచేయదు. ఫలం ఇలాగే రావాలని నీ ప్రయత్నాన్ని ప్రయోగించవాడు అక్కడ, అక్కడ నీ ఎఫర్ట్ అవసరం లేదు. మా ఫలేషు కదాచన, కనుక నా శక్తికి తగినట్లుగా నేను స్వచ్ఛమైన మనసుతో పనిచేయడం నేర్చుకోవాలంటే ఫలం ఎట్లొస్తుంది కాకుండా నా శక్తికి తగినట్లుగా స్వచ్ఛమైన మనస్సుతో మంచి మనస్సుతో పనిచేయడం అలవాటు చేసుకోవాలి. నా పని నేను చేస్తాను, ఫలం ఎలా వస్తుందో నాకు అనవసరం అండి, నా పని నేను చేస్తూ పోతానంటే చక్కగా చేస్తాను, అలా చేయడం అన్నమాట. అందువల్ల ఏమిటి మనకు ప్రయోజనం, అది ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అలా స్వీకరించడం వల్ల మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అలజడి ఉండదు. ఇది ప్రసిద్ధి పొందినటువంటి అర్థం, అందరికీ ఈ తీగ అర్థం అవుతుంది. కానీ సంప్రదాయంగా చెప్పే అర్థం ఒకటి ఉంది ఈ శ్లోకానికి. ఇక్కడ కర్మని ఏమ అధికార అంటే నిష్కామ కర్మము ఎందే నీకు అధికారం ఉన్నది, నిష్కామ కర్మ చెయ్యి అర్జున అని అర్థం. జ్ఞానం పొందుతావు నిష్కామ కర్మ చేస్తే, సకామ కర్మ చేస్తే జ్ఞానాన్ని పొందవు. కనుక నిష్కామ కర్మను చెయ్యి. నిష్కామ కర్మ చేయడం వల్ల నీకు జ్ఞాన యోగ్యత, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి వస్తుంది. నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేయడం నిష్కామ కర్మ. అలా చేస్తే నీకు మంచి మనస్సు, జ్ఞాన యోగ్యత, సంస్కారం, చిత్తశుద్ధి, ఏకాగ్రత అన్నీ వచ్చి గురు ప్రాప్తి, శాస్త్రం, మోక్షం ప్రాప్తి, జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం. కనుక ఆత్మజ్ఞానం పొందాలని కోరుకోవడం వేరు, ఆత్మజ్ఞానానికి నేను అర్హుడినా కానా, పాత్రుడినా కానా అనేది వేరు. చూడండి చాలా సూక్ష్మమైన విషయం. చాలామంది మోక్షానికి జ్ఞానం కావాలన్నారు కదా, నేను జ్ఞానం పొందుతాను, నాకు జ్ఞానం వస్తుంది అని అనుకుంటాడు. కోరిక, జ్ఞానం పొందాలనే కోరిక, విపరీతమైన కోరిక, అది వేరు. జ్ఞానం పొందడానికి అసలు నేను అర్హుడినా కాదా అది వేరే విషయం. జ్ఞానం కోరుకున్న వాడికి వస్తుందా, జ్ఞానం పొందడానికి అర్హత ఉన్నవాడికి వస్తుందా? జ్ఞానం పొందాలని కోరుకున్న వాడికి వస్తుందా, జ్ఞానం పొందడానికి అర్హత ఉన్నవాడికి వస్తుందా? అర్హత ఉంది, కోరుకోవాలిగా, కోరుకుంటున్నాడు, అర్హత ఉండాలిగా. కనుక జ్ఞానం కావాలని కోరుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు, జ్ఞానం పొందడానికి అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఈ రెండు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. జ్ఞానం పొందాలని కోరిక ఉండాలి, జ్ఞానం పొందడానికి కావలసిన అర్హతని పొందడానికి కోరిక ఉండాలి, జ్ఞానాన్ని పొందడానికి కోరిక ఉండాలి. భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి, వెళితేనే జ్ఞానం వస్తుంది అనే కోరిక ఉండాలి. వచ్చిన తర్వాత అర్హత పొందడానికి, దాన్ని పొందడానికి అర్హత ఉందా మనకు? అందుకని మనస్సు ప్రశాంతంగా ఉంటేనే అర్థమవుతుంది క్లాసు. అందుకని అరగంట ముందు చాంటింగ్, అరగంట ముందు చాంటింగ్ అంటే మన అరగంట ముందు ఇక్కడ ఉండాలి. అరగంట ముందు ఉండాలంటే ఉదయం కొంచెం గంట ముందు లేవాలి. చూసారా, ఇప్పుడు మనం వచ్చే అరగంట లేటు 1:45 లేటు ఉంది. చూసారా, ఈ లేటు కాకుండా ఉండడానికి మనం ముందే లేవాలి. అది పాత్రుణ్ణి తీసుకోవడానికి ఇదంతా కూడా దేనికో తెలుసా, నేను జ్ఞానాన్ని పొందడానికి పాత్రుణ్ణి కావాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటేనే అందదు. ఎందుకంటే మనస్సు కింద అరగంట ముందు జరిగినవన్నీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ముందుగానే వెళ్ళి క్లాసులో కూర్చుంటే అవన్నీ కొంచెం పంపించేసి శ్లోకం, చాంటింగ్ ఇవన్నీ చదువుతూ ఉంటే కొంచెం మనస్సు ఇక్కడ స్థితి పడుతుంది, స్థిరపడుతుంది. అప్పుడు 11 కరెక్ట్గా రెడీగా ఉంటుంది మనస్సు, అప్పుడు మనకి అర్థం అవుతుంది. ఇది పాత్రత, అర్హత. అర్హతను సంపాదించుకోవాలి జ్ఞానం పొందడానికి. మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండాలి అంటే దాన్ని ముందుగానే ఏసీ ఆన్ చేసి పెడతారు చూసారా, ముందుగానే ఆన్ చేస్తే కూల్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఆన్ చేస్తే ఏం కూల్గా ఉంటుంది. అందుకని ప్రోగ్రామ్కు ముందే ఆన్ చేసి పెట్టుకుంటాం. అట్లాగే క్లాసులు స్టార్ట్ అవ్వడానికి ముందే మనస్సుని ఆన్ చేసి పెట్టుకోవాలి, ముందే ఆన్ చేయాలి. 10:30 ఆన్ చేస్తాను నేను మనస్సుని. చాంటింగే కదా, గురుస్తోత్రం నాకు తెలుసు కదా. గురుస్తోత్రం నీకు తెలుసని కాదు, 2వ అధ్యాయ శ్లోకాలు నీకు తెలుసని కాదు, చాంటింగ్ కోసం కాదు పెట్టింది. 10:30 నేను క్లాస్, 11 క్లాస్కి మనస్సుని ఆన్ చేసి పెడతాను 10:30. అరగంట సేపు పడుతుంది అది కూల్ అవ్వడానికి, అరగంట సేపు కూల్ అవ్వడానికి. అది కూల్ అంటే ఏమిటి, శబ్దాన్ని గ్రహించడానికి మనస్సు తయారుగా ఉంటుంది, అప్పుడే ఈ శాస్త్రం అంట పడుతుంది. ఆదరా బాదరాగా అంటారు తెలుగులో, ఆదరా బాదరాగా అంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి సగం పాల్పిటేషన్తోనే క్లాసులో కూర్చున్నాం అనుకోండి, ఆ పాల్పిటేషన్ తగ్గడానికే అరగంట పడుతుంది. అందుకని జ్ఞానం పొందాలని కోరుకోవడం వేరు, జ్ఞానానికి పాత్రుడినా అర్హుడినై ఉండడం వేరు. ఈ రెండు ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది అనేది సంప్రదాయమైన అర్థం ఇక్కడ. కనుక శక్క సంపత్తి అర్జున కర్మణీవ అధికారా నీకు అన్నాడు. ఇక్కడ సంప్రదాయమైనటువంటి అర్థం ఏమిటి, అర్జున నీకు కర్మ చెయ్యుట ఎందే అధికారం ఉన్నది, ఫలము నాశించడంలో అధికారం లేదు, హక్కు లేదు నీకు. అంటే నీకు సామర్థ్యం లేదు, పురుషార్థం నీ ప్రయత్నం దాని మీద పనిచేయవాలి. కర్మ చేయడందు ప్రయత్నం చెయ్యి, కర్మ ఫలం కోసం ప్రయత్నం చెయ్యవాలి. ఆ విషయం ఎందుకు చెప్తున్నారంటే, నీకు వైరాగ్యం ఉంది, వివేకం ఉన్నది, ముముక్షుత్వం కూడా ఉన్నది, కానీ నీకు చక్క సంపత్తి లేదు. చక్క సంపత్తి అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, శ్రద్ధ, ఓర్పు, ఇంకా అవన్నీ రావాలి నీకు. నీకు జ్ఞానం పొందాలనున్నదే కానీ నువ్వు ఇంకా అర్హుడి కాదు. ఎవరు? అర్జునుడు. అర్జునుడు అర్హుడు కాదంటే వినే శ్రోత కూడా అర్హుడు కాదనేగా అర్థం. అవునా? కనుక అర్జునుడికి నాకు శ్రేయస్సు ఏమిటో చెప్పు అని అడిగాడు. శ్రేయస్సు అంటే మోక్షం, జ్ఞానాన్ని అది చెప్పన్నాడు. నేను చెప్తాను ఆయన, నేను చెప్పినా నీకు ఎక్కడానికి అర్హత ఉన్నదే? అసలు నీకు శక్త సంపత్తి కావాలి ఇంకా. కనుక నువ్వు కర్మయందే అధికారం ఉన్నది, నీకు జ్ఞానమునందు అధికారం లేదు, కర్మయోగం చెయ్యి. అందుకనే గురువు గారు ఆ పనులు చెప్పి ఈ పనులు చెప్పి ఎట్లాగైనా వాళ్ళని శాస్త్రంలోనే ఉండేటట్టు చేస్తారు. కొంచెం 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 ఆ గురువు గారికి ఆ సేవ చేసి ఈ సేవ చేసి అట్లన్నా క్లాసుకు వస్తారని. అందుకని భిక్ష తీసుకురా, పండు తీసుకురా, అది తీసుకురా అంటే అది తీసుకురావడానికైనా క్లాస్కి వస్తారు కదా. లేకపోతే నేనే ఇవ్వకపోతే ఇంకొక స్టూడెంట్ ఇస్తారు. గురువుగారు నాకే ఎందుకు చెప్తున్నారు, నన్నే ఎందుకు తెమ్మంటున్నారు? అది ఎంత భాగ్యం అని అనుకోవాలి మనం. ఎందుకంటే గురువు గారు ఎందుకు చెప్తున్నారంటే, మనం అలా చేస్తూ ఉంటే మనలో ఇంకా శమ దమ ఇవన్నీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, మనం శాస్త్రాల్లో ఉంటామని. ఇవన్నీ పెంచడం కోసం చెప్తారు. మనం ఇచ్చే వాటితో వాళ్ళ జీవితం అంతా జరుగుతుందని కాదు, మనం ఇవ్వకపోయినా జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడు ఇచ్చేవాడు. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, నాలో కర్మయోగాన్ని ఆ భావన పెంచడానికి ఇది నాకు ఆస్కారం అని చెప్పి తెలుసుకోవాలి. ఆ సేవ, ఆ చేసేటటువంటి సేవ ఏదైనా కూడా నన్ను నేను మలుచుకోవడానికి, పాత్రుణ్ణి కావడానికి. అందుకని కృష్ణ పరమాత్మ, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యడమే నీకు అవసరం ఇప్పుడు. జ్ఞానం కంటే కూడా ముఖ్యం నీవు యుద్ధం చేయడమే నీ స్వధర్మ ఆచరణం. ఫలాన్ని ఆశించకుండా నువ్వు యుద్ధం చెయ్యి, చేస్తే నీ మనస్సు జ్ఞాన పాత్రతను పొందుతుంది అన్నాడు. చూడండి ఎంత అర్థం ఉంది ఆ శ్లోకంలో. కర్మణియేవ అధికారః మా ఫలేషు కదాచన. ఇప్పుడు రెండు అర్థాలు అర్థమైనయ్యా. సంప్రదాయమైన అర్థం ఇది, ముందు చెప్పిందేమో ప్రసిద్ధి చెందినటువంటి అర్థం. సరే, ఇంకొక విషయం ఏమిటంటే, ఈ శ్లోకం అనేక రకాలైనటువంటి ఏమంటారు దాన్ని, రాంగ్ అంటే తప్పు దోవలో పట్టించేటటువంటిది ఈ శ్లోకం. చాలా మందిని దీన్ని సరిగా అర్థం చేసుకోలేక, కర్మణి ఏవ అధికారః మా ఫలేషు కదాచన, అంటే కర్మ చెయ్యడం వరకే నా చేతిలో ఉంది, ఫలం ఎట్లా వస్తుందో నాకు తెలియదు, అంతా భగవంతుడి చేతిలోనే ఉంది, కనుక నా తల రాత ఎట్లా ఉంటే అట్లా వస్తుంది ఫలం అని చెప్పి ఫ్యాటలిజం అంటారు. అంటే ఏమిటి, తల రాత విధి, నా విధి ఎట్లా ఉందో అట్లా జరుగుతుంది, ఎందుకంటే నా చేతుల్లో లేదు కదా ఫలం, భగవంతుడి చేతిలో కదా ఉంది అనేటువంటి ఈ విధిని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. ఈ శ్లోకాన్ని తీసుకొని ఈశ్వరాజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు, కనుక ఈశ్వరుడే కదా ఫలాన్ని ఇచ్చేవాడు, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా నీకు ఫలమునందు అధికారం లేదు, కర్మ చేయడంలోనే అధికారం ఉంది, కనుక ఫలం ఎట్లొస్తుందో నా తల రాతది, నా విధి నా యొక్క జాతకం మీద ఆధారపడుంది అని అంటారు జనం. శాస్త్రం దానికి ఒప్పుకోదు. నీ ప్రయత్నము కావాలి, ఈశ్వర కృప కావాలి. ఇప్పుడు ఈ క్లాస్ జరగాలంటే నా మీద ఆధారపడున్నదా లేకపోతే మీ మీద ఆధారపడుందా? ఇప్పుడు క్లాసుకు రావడం అనేది నాకు అధికారం, అధికారం అంటే నా ప్రయత్నం మీద ఆధారపడుంది. కర్మణియే అధికార అంటే నేను ఈ క్లాసుకి రావడానికి నా ప్రయత్నం మీద ఆధారపడింది, నేను రావాలి అవునా, అది నా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీద ఎవరి మీద ఆధారపడింది, నా మీద ఆధారపడింది, కనుక నేను క్లాస్కి రావాలి. వచ్చిన తర్వాత ఈ క్లాసు జరగాలి లేదు అనేటువంటిది నా మీద ఆధారపడి లేదు, నా ప్రయత్నం అయిపోయింది, నేను వచ్చాను కూర్చున్నాను ఇక్కడ, నా ప్రయత్నం అయిపోయింది, ఇంక నా ప్రయత్నం ఏమీ లేదు క్లాసు జరగాలి అంటే. అవి క్లాస్ జరగడం అనేది మిగతా వాటి మీద ఆధారపడుంది, వీటి మీద మీ మీద ఆధారపడుంది. మీరే లేరనుకోండి ఇక్కడ, క్లాసు నేను చెప్పగలనా? ఇప్పుడు క్లాస్ జరగడం అనేది నా మీద ఆధారపడుందా? కాదు, నేను రావాలి, అది నా ప్రయత్నం, దాని తర్వాత మీరు రావాలి. మీరు వస్తేనే నా క్లాస్ జరగడం అనేది జరుగుతుంది. చూసారా, ఫలితం నా మీద లేదు, క్లాసు జరగడం అనేది ఫలితం. ఈ క్లాసు జరగడం అనే ఫలితం నా చేతుల్లో లేదు పూర్తిగా, చూసారా, రావడం వరకే ఒక పార్ట్ మాత్రమే నా చేతిలో ఉంది, తర్వాత మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో కూడా కాదు, మొత్తం ఈ హాల్ ఒకటి ఉండాలి. ఇప్పుడు హాల్ లేకుండా నేను వస్తాను, మీరు వస్తారు, ఏం ప్రయోజనం? హాలు కావాలి, హాలు మాత్రం ఉంటే సరిపోదు, స్పీకర్లు కావాలి, యాంప్లిఫైయర్ కావాలి. యాంప్లిఫైయర్ ఉంది, స్పీకర్ ఉంది, కరెంటు లేదు, ఏం చేస్తారు? కనుక ఇప్పుడు క్లాస్ జరగడం అనేటువంటిది ఎంతమంది మీద ఆధారపడుతుందో చూస్తారా? కనుక క్లాసు జరుగుతుందా లేదా ఎలా జరగాలి ఏమిటనేది నా చేతుల్లో లేదు, రావడం వరకే నేను, మీ చేతుల్లో కూడా లేదు పూర్తిగా. వినగలమా లేదా క్లాసు, ఈ ఫలం నేను ఇంత కష్టపడి వచ్చాను కదా ఈరోజు, నేను క్లాసు విని తీరాలి, అది మీ చేతుల్లో కూడా లేదు. చూస్తారా, కనుక మన ప్రయత్నం వరకే మన చేతుల్లో ఉంది, కానీ మిగతాది మన చేతుల్లో లేదని తెలుసుకునేటప్పటికి మనకు చాలా కాలం పడుతుంది. ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఆందోళన పడం, ప్రతిదాని గురించి ఆందోళన పడం, కంగారు పడం. జరగవలసింది జరుగుతుంది, నా ప్రయత్నం అయిపోయింది, మిగతా అవన్నీ కూడా ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉన్నది, కనుక నేను నిశ్చింతగా నా పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కర్మణియేవ అధికారః మా ఫలేషు కదాచన. ఇప్పుడు అర్థమైందా ఈ లైన్, మొదటి లైన్? తర్వాత రెండో లైన్ చెప్తున్నారు, మా కర్మ ఫల హేతుర్భూ. మీకు ఒక జోక్ చెప్తారు, ఏమిటంటే ఇప్పుడు నేను వస్తాను, మీరు లేకపోతే నేను క్లాస్ చెప్పలేనన్నాను. ఒక సాకలివాడు రచకుడు, వాషర్మ్యాన్ అంటారు, అతను ఏం చేశాడట, ఒక గ్రామానికి వెళ్ళి బట్టలు అన్ని ఉతుక్కుందాం, అక్కడ హాయిగా మనం జీవితం చేద్దాం అనుకున్నాడు. ఒక గ్రామానికి వెళ్ళాడు రజకుడు. అక్కడ వెళితే అందరూ జైనులే, దిగంబరులు ఉన్నారట, దిగంబరులు, వస్త్రాలే కట్టుకోరు వాళ్ళు. వస్త్రాలు కట్టుకొని దిగంబరులు ఉన్న చోట సాకలివాడు ఏం చేస్తాడు? సాకలివాడికి ఏం పని ఉంటుంది? ఆ శ్లోకంలో నగ్న క్షపణ దేశే రక్షక రజక కిం కరిష్యతి. నగ్న క్షపణక ద్వేషే రజక కిం కరిష్యతి. క్షపణకే అన్న నగ్న క్షపణకే మీన్స్ దిగంబరులు ఉండే చోట, అంటే వస్త్రాన్ని ధరించని ఉన్నవాళ్ళ చోట ఆ గ్రామానికి వెడితే రజక సాకలివాడు, సాకలివాడు తెలుగులో, సంస్కృతంలో రజక, ఇంగ్లీష్లో వాషర్మ్యాన్. కిం కరిష్యతి, ఏం చేస్తాడు, ఎందుకయ్యా అంటే, అదే విధంగా కిం కరిష్యంతి వక్తారః. ఎందుకు ఆ ఉదాహరణ చెప్పాం, మాట్లాడే వ్యక్తి వక్తారః స్పీకర్, కిం కరిష్యంతి వక్తారః శ్రోతారః, శ్రోత ఎత్ర న విద్యతే. వినేవాడు లేకపోతే మాట్లాడేవాడికి ఏం పని అండి? శ్రోతార శ్రోత ఎత్ర న విద్యతే కిం కరిష్యంతి వక్తారః. కిం కరిష్యతి వక్త అంటే మాట్లాడేవాడు ఏం పని ఉంటుంది వినేవాడు లేకపోతే? ఇప్పుడు మీరు ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని కూర్చొని మాట్లాడుకుంటానా? ఇక్కడ నేను ఇంతసేపు మాట్లాడుతున్నానంటే మీరు అందరు ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను. కిం కరిష్యంతి వక్తారః శ్రోత ఎత్ర న విద్యతే. కనుక ఇంతటి మీద ఆధారపడి ఉంటుంది ఒక విషయం జరగాలి అంటే. ఇలా మనం తెలుసుకుంటే నిశ్చింతగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. అది కనుక నా చేతుల్లో లేదు కదా అని చెప్పి, ఇప్పుడు రెండు సూత్రాలు అయినాయి, చతుస్సూత్రి అని చెప్పాను. మొదటిది ఏమిటి, పని చెయ్యుట ఎందే నీకు అధికారం ఉన్నది, నీ ప్రయత్నాన్ని నీవు ఉపయోగించవచ్చు, ఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు, అంటే అందులో నీ ప్రయత్నం అవసరం లేదు. రెండు సూత్రాలు అయినాయి. మూడో సూత్రం ఏమిటి, మా కర్మ ఫలహేతు భూహు అన్నారు. కర్మని ఫలాన్ని ఆశించడంలో కర్మఫలమును ఆశించవద్దు అంటాడు. మా కర్మఫలహేతు, కర్మఫలహేతు అంటే కర్మఫలమునందు అభిలాష వద్దు అని అంటున్నారు. ఇక్కడ కర్మఫలమును పొందడంలో నీకు అభిలాష కలుగకుండుగాక. మా కర్మ ఫలహేతు, కర్మఫలమునందు నీకు ఇచ్ఛ ఉండవద్దు అంటున్నాడు మూడవ సూత్రం. మా హేతు అంటే నీకు కలుగకుండుగాక, కర్మఫలమునందు అభిలాష నీకు కలుగకుండుగాక, అంటే కర్మఫలాన్ని ఆశించవాకు అని అర్థం. కర్మఫలమునందు నీకు అభిలాష ఎందుకు తెలుసా, కర్మఫలాన్ని ఆశిస్తే నీకు మళ్ళీ జన్మ మరణం ఇవన్నీ తప్పవు. అందుకని కర్మఫలాన్ని ఆశించకుండా చెయ్యి. కర్మఫలానికి ఆశపడ్డావు అంటే అది సకామ కర్మ నిష్కామ కర్మ? సకామ కర్మ. సకామంగా చేస్తే మళ్ళీ జన్మ మరణం, పుణ్య పాప జన్మ మరణం. పుణ్యం అంటే ఏమిటండి, పాపం అంటే ఏమిటి, అది మాకు తెలుసండి. పుణ్యం అంటే శాస్త్రంలో విధించబడినటువంటి కర్మలు చేస్తే వచ్చేటటువంటిదే పుణ్యం. అంటే శాస్త్రంలో చెప్పిన కర్మలే చేయాలి, చేస్తే వచ్చేటటువంటి ఫలం పుణ్యం. ఉదయాన్నే లేచి దేవి పూజ చెయ్యి అన్నది శాస్త్రం. ఋషి యజ్ఞం చెయ్యి, పితృయజ్ఞం చెయ్యి, భూత యజ్ఞము చెయ్యి, మనుష్య యజ్ఞము చెయ్యి, ఇవన్నీ చెప్పింది శాస్త్రం. ఇవన్నీ చేస్తే ఏ ఫలం అయితే వస్తుందో ఆ ఫలం పుణ్యం, పుణ్య ఫలం వస్తుంది. అది పుణ్యకర్మ, పుణ్యకర్మ పుణ్యఫలాన్ని ఇస్తుంది. ధూమపానం చెయ్యవాకు, మద్యపానం చెయ్యవాకు, మాంసం తినవద్దు, ఇవన్నీ నిషిద్ధ కర్మ. ఇవి చేస్తే వచ్చే ఫలం పాపం. చెప్పిన పని చేస్తే వచ్చేది పుణ్యం, చెయ్యకూడని పని, చెప్పని పని, చెయ్యకూడదు అన్న పనిని చేస్తే వచ్చేది పాపం. దీని పెద్ద పీహెచ్డి చదవాలా ఏమిటి, పుణ్యం పాపం. కనుక ఏం చేయాలి మనం, ఉదయాన్నే దైవ పూజ చెయ్యాలి, దైవారాధన చెయ్యాలి. అంటే పితృయజ్ఞం కూడా ఉంది, మన పితృలకి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ సేవ చేయడం పితృయజ్ఞం. మనకి ఆధ్యాత్మిక శరీరాన్ని గురువు ఇస్తున్నారు, ఇప్పుడు గురువుకు సేవ చేయడం కూడా పితృయజ్ఞంతో సమానమే. తల్లిదండ్రులకి తర్వాత గురువుకి సేవ చేయడం, ఎందుకంటే ఈ మాంస శరీరానికే తల్లిదండ్రులు జన్మనిస్తున్నారు. ఎప్పుడైతే నేను ఆధ్యాత్మికంగా మారిపోతానో ఆధ్యాత్మిక శరీరాన్ని పొందినట్టే నేను. ఈ మాంస శరీరం కాదు ఇక మీదట ఇది, ఇది ఆధ్యాత్మిక శరీరం. దైవ చింతన ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ శరీరం, ఈ మనస్సుని మొత్తాన్ని ఇచ్చింది ఎవరు, గురువు. ఇప్పుడు కనుక గురువుని ఆరాధించడం, ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పేటటువంటి విధి అన్నమాట. అలా చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. మా కర్మ ఫలహేతుర్భోః, మూడో సూత్రం అయిపోయింది. నాలుగో సూత్రం, మాతే అకర్మణి సంగహ అస్తు. నా చేతుల్లో లేదు కదా, ఫలం ఎట్లా వస్తుందో నాకు తెలియదు, ఫలం అంతా భగవంతుడి చేతిలో ఉంది, నేను ఎంత చేసినా ఏం ప్రయోజనం అని చెప్పి, ఒకవేళ నీకు ఆ కర్మ చెయ్యడం మీద ఆసక్తి, అనాసక్తి అంటే కర్మ చెయ్యకుండా ఉండాలనేటటువంటి కోరిక రాకుండుగాక, ఫలం అనేది నా చేతుల్లో లేదు కదా, ఎట్లా వస్తుందో తెలియదు, మంచో చెడో తెలియదు, కనుక నేను ఎందుకు చేయాలి అని చెప్పి పని ఆపేయడం అన్నమాట అకర్మ. అకర్మమునందు నీకు సంగం అంటే కోరిక, ఇచ్ఛ కలుగకుండుగాక. అంటే కర్మ చెయ్యొద్దు అనే ఆలోచన నీకు రాకూడదు, కర్మ చెయ్యకూడదు అనే ఆలోచన నీకు రాకూడదు, కర్మ చెయ్యాలి ఆ కర్మ చేసేటప్పుడు ఫలాన్ని నేను ఆశించకూడదు, ఎందుకంటే ఆ ఫలం నా చేతుల్లో లేదు. కనుక నేను నా ప్రయత్నం ఫలం కర్మనందే ఉంచాలి, కానీ ఫలము నన్ను ఉంచకూడదు, ఫలమును ఆశించకూడదు. ఫలం ఏమొస్తుందో రాదో అని చెప్పి ఆశించడం లేదు అని చెప్పి కర్మ చెయ్యకుండాను ఉండకూడదు. అప్పా ఎంత ఉందో ఈ శ్లోకం, చెప్పాలంటే ఇంకా చెప్తూనే ఉండొచ్చు. కర్మణ్యేవాధికారస్తే మొదటి పాయింట్, మా ఫలేషు కదాచన రెండో పాయింట్, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి నాలుగు పాయింట్లు, ఫోర్ పాయింట్ ప్రోగ్రామ్. రోజు మన ఇంట్లో మన పనిచేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ చెయ్యాలి. అందుకని ఇలా చేస్తే ఏమిటంటారు, మోక్షానికి మార్గం మనం సుగమం చేసుకుంటున్నాం అని అర్థం. తర్వాత శ్లోకం, ఇంతటితో ఈ శ్లోకం అయిపోయింది. అందుకని పని చేసేటప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేయాలి చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఏం చేయాలి, కర్మయోగం చేయాలి. అంటే కర్మ చేయకుండా చేయకూడదనే ఆశ నీకు రాకూడదు, కోరిక రాకూడదు, కర్మ చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. ఇప్పుడు ఎలా ఉంచాలి మన మనస్సు, ఏ విధంగా ఉంచి మనస్సు కర్మ చేయాలి, కర్మయోగం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఆయనే మార్గం చెప్తున్నారు. చూసారా స్వామిని, ఇలా ఎలా చేస్తాం, కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎట్లా చేస్తాం అని అనిపిస్తుంది అందరికీ. కృష్ణ పరమాత్మే మార్గం చెప్తున్నారు. 48వ శ్లోకం,
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే.
ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, ఎలా చేయాలి కర్మ అని చెప్పి అంటావా, ఇలా చెయ్యి ఏమని అంటున్నారు చూడండి. చెట్లు ఎందుకు ఫలిస్తాయి, మామిడి పండ్లు బోలుడు కాసినాయి, ఒక్క చెట్టు అన్నా ఒక్క కాయ తిన్నదా, అన్ని కాయలు కాసినాయి పండ్లు, మనం ఆనందిస్తాం కానీ చూడండి ఇక్కడ ఉన్న పండ్లు పాపం ఆ చెట్టు తినకుండానే నాకు ఇచ్చింది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, చెట్లు పండ్లు కాస్తాయిట, ఫలంతి వృక్షాః, చెట్లు పండ్లు కాసేది పర ఉపకారాయ పరుల కోసం, పరోపకారాయ ఫలంతి వృక్షాః నెంబర్ వన్. అదేవిధంగా పరోపకారాయ వహంతి దుహంతి గావః, ఆవు పాలిస్తుంది, పాలిచ్చేటప్పుడు అది ఏమన్నా తాగుతున్నదా, కొంచెం పాలు కదా తనకిస్తావా, దూడకి అందరికీ ఇస్తాం కానీ ఆవు అనుభవించదు కదా పాలు, అందరి కోసం, అందరికీ క్షేమం కోసం, అందరికీ ఉపకారం కోసమే పాలిస్తున్నది అది. పరోపకారాయ దుహంతి గావః, నదులు ప్రవహిస్తున్నాయి, నదులు ప్రవహించడం వలన నీళ్లు లభిస్తున్నాయి, నీళ్లు తాగుతున్నాం, ఆ నది ఏమన్నా తాగుతున్నదా, పరోపకారాయ వహంతి నద్యః, పరోస్రవంతి నద్యః, పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, వాటి కోసం అవి ప్రవహించడం లేదు. గోదావరి పుష్కరాలు అంటే ఎవరికి ఆనందం, గోదావరికి ఆనందమా మనకు ఆనందమా, మనకే ఆనందం, పాపం గోదావరి అమ్మకి ఏం తెలుస్తుంది, తానేం ఆనందించదు కదా, ఆ గోదావరి తల్లికి మనందరికీ ఆనందాన్ని ఇవ్వడమే ఆమెకు ఆనందం. పరోపకారాయ స్రవంతి నద్యః, కనుక పరోపకారాయ ఇదం శరీరం, పరోపకారాయ ఇదం శరీరం. మంచి వాళ్ళు గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ శరీరాన్ని పరుల ఉపకారం కోసమే ఉపయోగిస్తారు. అలా చేయడం వల్ల ఏమిటో తెలుసా, సీక్రెట్ ఏంటో తెలుసా, మోక్షానికి వీఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట వేసుకుంటున్నాం, మెట్లు కట్టుకుంటున్నాం మనం అలా చేయడం వల్ల. అర్థమైందా, అందుకని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, హే ధనంజయ, యోగస్థః భూత్వా సంగం త్యక్త్వా యోగస్థః కర్మ కురువునరు. ఇందులో ఈ శ్లోకంలో യോഗസ്ഥ കുരു കർമാണി, കർമാണി കുരു, കർമ്മം ചെയ്യി, എല്ലാം ചെയ്യി. യോഗയുക്തുടവൈ, യോഗയുക്തുടവൈ അంటే കർമ്മയോഗ ഭാവംതോ. കുരു കർമാണി, കർമ്മലനു అంటే നീ പലുലനു ആചരിപ്പുമു. കുരു കർമാണി യോഗസ്ഥ అంటే നിഷ്കാമംതോ, സമഭാവംതോ. ఎలా చేయాలి? చేసేటప్పుడు సంగం త్యక్త్వా, ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా ఆ పని మీద నేను చేస్తున్నాను, నాకు ఫలం వస్తుంది, నాకు గొప్ప పేరు వస్తుంది, అలా పెట్టుకోకుండా సంగం ఉండకూడదు. ఇది నా పని, నేనే చేయాలి అనేటటువంటి అటాచ్మెంట్ అంటారు రాగం. ఆ పని మీద కొంత చేసేటప్పుడు మనకు తెలియకుండానే రాగం వస్తుంది. ఆహా, నేను రోజు చేస్తున్నా, కొంచెం చెట్లు పెంచుతున్నావు అనుకోండి, నీళ్లు పోస్తున్నాం, ఆ చెట్లు చూసుకుంటూ ఉంటాం, రాగం చేస్తాం, కానీ రాగం వస్తుందే మనకు. కాస్త చెయ్యగానే ఇల్లు తుడిచి 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 ఇంటి మీద రాగం, పిల్లల్ని పెంచి 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 పిల్లల మీద రాగం, చెట్లు పెంచి 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 చెట్ల మీద రాగం, పుస్తకాలన్నీ పేర్చి పేర్చి పెట్టి పుస్తకాల మీద రాగం, సీడీలన్నీ కొన్ని కొన్ని సీడీల మీద రాగం, అన్నిటి మీద రాగాలే మనకు. శరీరాన్ని పోషించి పోషించి శరీరం మీద రాగం. అట్లా వద్దు, సంగం తెక్క రాగాన్ని అంటే దాని మీద ఒక మమకారాన్ని పెంచుకోవద్దు, పెంచుకోకుండా పని చెయ్యి అన్నాం. దేని మీద కూడా పెట్టుకోవద్దు, మనం చెయ్యం, చేస్తే అతుక్కుపోతాం, అది ప్రాబ్లం. అందుకని ఎంతవరకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వచ్చేయాలి వెనక్కి కూడా తెలియాలి. కొంతమందికి ఇంకా దిగారంటే అందరూ ఇంకా అంతే మునిగిపోతారు అందులో, మునిగి 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 ఆ పనిలోనే మునిగిపోయి చివరికి ఎప్పుడో బయటికి తేలుతారు. బయటికి ఎప్పుడు తేలుతారు తెలుసా? దాని మీద కోపం వచ్చి మనం అనుకున్నట్టు జరగకపోతే విరక్తి వచ్చి నేను చేయను పో అంటారు. అట్లా కాకూడదు. పనిలో ఏ పని చేసినా ఆటలు ఆడేవాడు కానీ గోల్డ్ మెడల్ వస్తుందని చెప్పి పరిగెడతారు, టెన్నిస్ ఆడుతున్నారు గోల్డ్ మెడల్ కోసం ఆడుతున్నారు, ఎవరో ఒకడు ఓడిపోవాలి కదా, ఓడిపోతారు. ఆట ఆటగా తీసుకోవాలి కాని ఆ ఫలితం కోసం చేయకూడదు. దానిని ఫలితాన్ని ఆశిస్తూ చేస్తే సంఘం ఏర్పడుతుంది మనకు. సంఘం అంటే ఏమిటి? మనకు అది కావాలి కావాలి అనేటువంటి ఒక తాపత్రయం, కోరిక, రాగం అన్నీ వస్తాయి. అందుకని స్పోర్ట్స్గా తీసుకోవాలి ప్రతిదాన్ని కూడా. ఆటలు ఆడటం వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, నేను ఇది చేయడం వల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అంతే. ఫలం ఏదన్నా రానివ్వండి తర్వాత, అది ఇష్టం. నాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీని వలన అని తెలుసుకోవాలి. ఇంట్లో పనిచేస్తూ ఉంటాం, పనిచేస్తూ ఉంటే ఒంటికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంట్లో వాళ్ళు నన్ను పొగుడుతున్నారా లేదా, నేను చేస్తున్న తెలుసుకుంటున్నారా లేదా, అదెందుకు నాకు? అవన్నీ చేస్తూ ఉంటే నాకు ఒంటికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇది ఈ మనోభావం ఉండడమే సమత్వం అంటారు. సమత్వం అంటే ఏమిటి? కర్మ చేసేటప్పుడు ఆ కర్మ యందు నేను ప్రాపంచిక ఫలాన్ని ఆశించకుండా ఇంటూ ఆ ఫలాన్ని ఆనందంతో చేయాలి. మళ్ళీ ఆ ఎంత చేసినా ఎవరు పొగుడతారులే, ఎంత చేసినా ఏముందిలే ఫలితం అని చెప్పి నిరుత్సాహంగా చేయకూడదు. మళ్ళీ నిరుత్సాహంగా చేయకూడదు. అందుకని సమత్వం అంటే ఏమిటి? ఆ పని చేసేటప్పుడు మంచి భావనతో చేస్తూనే ఉండాలి. సమత్వం యోగ ఉచ్యతే, యోగం అని చెప్పబడుతుంది. అంటే సమసిద్ధావ సిద్ధౌచ. పని చేసేటప్పుడు మనకు సిద్ధి ఉంటుంది, అంటే జయము ఉంటుంది, మనం అనుకున్న ఫలితం వస్తుంది ఒక్కోసారి. అసిద్ధి అంటే మనం అనుకోని ఫలం, అనుకున్న ఫలం రాకపోవడం, లేకపోతే అపజయం, అపజయం కూడా వస్తుంది. సిద్ధి అసిద్ధి, జయం అపజయం వెంటనే మారిపోతుంది. నీకు ప్రైజ్ వచ్చిందంటాడు, వచ్చి కాదు కాదు నీకు కాదు ఇంకోవరకు వచ్చిందంటాడు. అందుకని సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత అన్నారు. సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహాత్ములు ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు. సంపత్తౌచ విపత్తౌచ, ఆపదలు వచ్చినప్పుడు, సంపదలు వచ్చినప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు మహాత్ములు. సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత. ఏ విధంగా అంటే, ఉదయే సూర్య ఎట్లా రక్త వర్ణంగా ఉంటాడు, ఉదయే సూర్య రక్త అన్నారు. ఉదయమునందు ఉదయకాలమునందు సూర్యుడు రక్తవర్ణంలో ఉంటాడు. సవిత రక్త, సవిత అంటే సూర్యుడు, ఉదయే సవిత రక్త. ఉదయించేటప్పుడు ఆరంజ్ రంగులో ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. తథా ఏవచ అస్తమయే, తథా ఏవచ అస్తమయే అంటే అస్తమయమునందు కూడా ఎర్రగానే ఉంటాడు ఆయన. అయ్యో నేను అస్తమిస్తున్నాను కదా అని చెప్పి నల్లగా ఉంటాడా? అస్తమిస్తున్నప్పుడు కూడా అదే రంగులో ఉన్నాడు, ఉదయిస్తున్నప్పుడు అందరం ఆహా ఆహా అంటాం, అస్తమిస్తున్నాడు చీకటి వస్తున్నది, అప్పుడు అదే రంగులో ఉంటాడు. అది సమహ సిద్ధ అసిద్ధి. ఉదయించడం అనేది సిద్ధి, అస్తమించడం అనేది అసిద్ధి, అంటే అపజయం లాంటిది. కానీ ఎలా ఉన్నాడు సూర్యుడు? మహాత్ములు కూడా అట్లా ఉంటారట. ఒక్కొక్కసారి పొగుడుతారు, ఒక్కొక్కసారి నిందిస్తారు జనం, కానీ మహాత్ములు చెలించరు. పొగిడినా సరే నిందించినా సరే ఒక్కొక్క చోటికి వెళితే ఆహా అని చెప్పి హారతులు ఇస్తారు, ఒక్కొక్క చోటికి వెళ్తే ఎవరు అంటారు, వచ్చారా మీరు, ఎవరు కావాలి మీకు అని అడుగుతారు. డ్యూటి ఒక చోటికి వెళ్తే అంత గౌరవం పొందినవాడు ఇంకో చోటికి వెళ్ళగానే ఎవరని అడుగుతారేంటి, నేను తెలియదా మీకు అంటారు, మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఎందుకని మహాత్ముల మనస్సు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. మహతా ఏకరూపత అది సమహ సిద్ధి అసిద్ధౌ. సిద్ధించినప్పుడు అసిద్ధించినప్పుడు, జయము అపజయము, పొగడతలు వచ్చినప్పుడు నింద, రెండింటిలో కూడా ఒకే రకంగా ఉండేవాడే మహాత్ముడు జ్ఞాని. సమత్వం యోగ ఉచితే, అటువంటి సమత్వాన్ని కలిగి ఉండడమే నిజమైన కర్మయోగం అన్నారు. అటువంటి సమత్వ బుద్ధి కలిగి ఉండడమే నిజమైన కర్మయోగం అర్జున అన్నారు. ఇది ఇలా ఉండడం నేర్చుకోవాలి. ఇది నెంబర్ వన్. ఎలా చేయాలి ఇప్పుడు కర్మలు? ఫలాలు వచ్చినా అనుకూలంగా వచ్చినా, సిద్ధి అంటే అనుకూలంగా రావడం ఫలం, మనం అనుకున్నట్లుగా రావడం. అసిద్ధి అంటే మనం అనుకున్నట్లుగా రాదు, మనం అనుకున్న దానికి విపరీతంగా వస్తుంది, చాలా తేడాగా వస్తుంది, బాధ కలిగిస్తుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ ఫలం వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఫలం రావలసిన అర్హత ఉందో అదే వస్తుంది. అసలు అది వాట్ ఐ డిజర్వ్ ఐ గెట్, వాట్ ఐ డిజైర్ ఐ వోంట్ గెట్. నాకు ఏది అర్హత ఉన్నదో ఫలం రావడానికి, నాది ఏది అవసరమో, ఏ ఫలం ఏ వస్తే నాకు మంచిదో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే అసిద్ధి అయిన ఫలం వల్ల కూడా నేను కొన్ని నేర్చుకుంటాను, అననుకూలమైనటువంటి ఫలం వల్ల కూడా నేను ఎన్నో నేర్చుకోగలను. కనుక ఆ ఫలం కరెక్ట్ అయ్యైనది నాకు అని తెలుసుకోవాలి. అందుకని భగవంతుడు నీళ్ళల్లో ముంచేది మనల్ని మునగడాని కోసం కాదు. అర్థమైందా? భగవంతుడు మనల్ని నీళ్ళల్లో ముంచుతాడు దేనికోసం? నువ్వు మునిగిపోవాలనే, నువ్వు క్లీన్ అయిపోవాలని. క్లీన్ అయిపోతావు కదా నీళ్ళలోకి ఎడితే. అందుకని కష్టాల్లో ముంచుతాడు మనల్ని భగవంతుడు, డిప్ చేస్తాడు అనమాట. చేస్తే ఏమవుతాడు తెలుసా? బాగా నీ మనస్సు శుద్ధపడుతుంది, శుద్ధపడి మంచి మనస్సుగా తయారవుతుంది. ముంచుతాడనమాట. ఆ ముంచేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన అడగాలి, నాకు శక్తి నువ్వు ముంచితే ముంచావు కానీ మునిగేటప్పుడు నాకు ఊపిరి పోకుండా తట్టుకునే శక్తి నువ్వు అని చెప్పి అడగాలి. అప్పుడేం చేస్తాడు ఆయన, నేను ఇస్తా, నేనేం చూసుకుంటానే, నీకెందుకు, ముంచినా కూడా నీకు ఊపిరి పోయి నేను చేస్తానా, అంటే కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి నేను ఇస్తాను అంటాడు భగవంతుడు. అందుకంటే భగవంతుడిని నమ్ముకుంటే ధోకా లేదు. చూసారా? అది విషయం. సిద్ధి అసిద్ధౌ సమత్వం సమహ. సంగం త్యక్త్వా కర్మకురు. ఆ చేసినప్పుడు ఫలం వచ్చినప్పుడు, సిద్ధి అసిద్ధి వచ్చినప్పుడు సమంగా ఉండు. ఏది మంచిది? అది అనుకూలం వచ్చిన ఫలం వచ్చినా మంచిదే నాకు, అననుకూలం వచ్చినా మరీ మంచిదని చెప్పాలి. మరీ మంచిది ఏమిటండి? మరీ మంచిది అంటారు, అమంగళమైన వార్త వింటారా? అది కాదు, అది ఆయన నిర్ణయం, భగవంతుని నిర్ణయం. ఆయన ఎందుకో పెట్టాడు అది ఆ పరీక్ష నాకు. అలా అనుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? అప్ప పాస్ అయినాడు రండి పరీక్షలో, పరీక్షలో పాస్ అయినాడు, గోల్డ్ మెడల్. సమత్వం యోగ ఉచ్యతే. చూడండి ఎంత టెక్నిక్ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం కూడా
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విక్ష కృపణాఫలహేతవ.
ఇక్కడ కర్మ కర్మయోగాన్ని పోల్చి చెప్తున్నారు. కర్మ అనేటువంటిది కేవలం కర్మ అవరం, దూరేణ అవరం, చాలా నికృష్టమైనటువంటిది. ప్రాపంచిక ఫలాన్ని ఆశిస్తూ అందరి దగ్గర నుంచి ఫలాన్ని పొందుతూ మనం చేస్తూ ఉంటాం చూస్తారా పని. నేను చేసే పని మెచ్చుకోవాలని, నేను చేసే ఫలానికి రివార్డ్ ఇవ్వాలని, అది కావాలి ఇది కావాలని చేస్తారు చూస్తారా. దూరేణ అవరం, హీనమైన పని. అయితే మనం చేసే పని అసలు చేస్తున్నట్లుగా మనం భావించకూడదు, ఎవరి యొక్క మెప్పు కావాలని కోరుకోకూడదు, అలా చేయాలి. దూరేణ ఎవరం కర్మ, దేనికంటే ఇది హీనమైనటువంటిది నికృష్టమైనది అంటే బుద్ధియోగా కర్మయోగము కంటే ఇది హీనమైనది. కర్మయోగం అంటే నిష్కామ కర్మ. ఇక్కడ కర్మయోగాన్ని ఏమన్నారు కృష్ణ పరమాత్మ, బుద్ధియోగం అన్నారు. కర్మయోగాన్ని బుద్ధియోగం అని ఎందుకన్నారు? కర్మయోగం అని చెప్పచ్చు కదా, కర్మయోగాత్ అని అనొచ్చు కదా కృష్ణ పరమాత్మ, ఎందుకు బుద్ధియోగాత్ అంటారు? అక్కడ బుద్ధియోగం అంటే కర్మయోగం చేసేటప్పుడు నీ భావన, నీ మానసిక భావన ఎలా ఉంటుంది, ఆలోచన మోటి. కర్మయోగం చేసేటప్పుడు నిష్కామతయా చేస్తావు, ఫలాన్ని ఆశించకుండా చేస్తున్నా, ఈశ్వరార్పణ బుద్ధ్యా చేస్తూ ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకరిస్తూ ఉన్నావు. ఎటువంటి ఆశించకుండా, ప్రాపంచికమైనటువంటివి ఆశించకుండా భగవంతుడి కోసమే చేస్తున్నా, ఆ భావన బుద్ధిలో కదా ఉంటుంది, అవునా? అది అంతఃకరణం మనస్సు బుద్ధిలో ఉంటుంది ఈ భావన. పని చేసేటప్పుడు నా స్వభావం, సేవ చేయడం నా స్వభావం, చేస్తున్నాను. ఇది ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది కదా. బుద్ధిలో ఉంటుందా కర్మలో ఉంటుందా? బుద్ధిలో ఉంటుంది. మనం కర్మ చేసేటప్పుడు ఏ ఆలోచనతో ఏది పెట్టుకొని మనస్సులో, వెనకాల మనసులో ఒకటి పెట్టుకొని చేస్తాం కదా. కనుక కర్మ దాంట్లో ఉండదు. కర్మ చేసేటప్పుడు ఈ కర్మ అనేటువంటిది ఎలా చేయాలి, ఏమిటి, దేనికోసం అనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కనుక కర్మయోగం అనేది బుద్ధి మీద ఆధారపడి ఉన్నది. కనుక అంటే ఈశ్వరుడు కోసం చేస్తున్నాను, ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇచ్చినా సరే నేను ప్రసాదంగా తీసుకుంటాను అనే భావన ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. ఇది కర్మయోగ భావన. కనుక కర్మయోగాన్ని బుద్ధియోగం అనొచ్చు కదా, అనొచ్చా లేదా? బుద్ధియోగ. ఎందుకంటే కర్మయోగం అనేది భావన పరిణామం. కర్మ అయితేనేమో ఫలాన్ని ఆశిస్తూ చేస్తాను సకామ కర్మ, ఫలాన్ని ఆశించకుండా చేస్తే నిష్కామ కర్మ. భగవంతుడే సర్వం అనుకుంటూ చేస్తూ ఉంటాను, ఎవరు చూస్తున్నారా లేదా ఏమిటి అనేది కాదు, నేను చక్కగా చేస్తున్నానా లేదా, బాధ్యతతో చేస్తున్నానా లేదా, శ్రద్ధతో చేస్తున్నానా లేదా, సేవాభావంతో చేస్తున్నానా లేదా, గొప్పగా అందరు చూస్తున్నారా లేదా అని చేస్తున్నానా, లేకపోతే నా కోసం నేను చేసుకుంటున్నానా శ్రద్ధతో అనేది చూడాలి. కనుక ఈ బుద్ధి మీద ఆధారపడింది. కనుక కర్మయోగం అనేది బుద్ధి యోగం అని చెప్పి అనవచ్చు. అర్థమైందా? బుద్ధి యోగాత్ కర్మయోగం కంటే కేవలం కర్మ ఉంది చూస్తారా. అందరు కర్మ చేసేవాళ్ళు ఎక్కువ, కర్మయోగం చేసేవాళ్ళు చాలా తక్కువ. అసలు కర్మయోగం అంటేనే తెలియదే వాళ్ళకి. అందరూ ఏదో ఒకటి ఆశించి చేసేవాళ్లే, ఆశించకుండా ఏమి చేసేవాడే కర్మయోగి. కనుక బుద్ధి యోగాత్ ఈ కేవల కర్మ హీనము, దూరేణ ఎవరం కర్మ బుద్ధి యోగాత్. కనుక నువ్వేం చేయాలి అర్జున, నువ్వు బుద్ధవు శరణమన్విచ్చ, నువ్వు కర్మయోగమునందే శరణం పొందు, అంటే కర్మయోగమునే చెయ్యి, ఆశ్రయించు, అన్వేషింపుము. శరణం అన్విచ్చామించు అన్వేషింపుము. కర్మయోగము చేయడానికే నీ మనస్సును అన్వేషించాలి. ఎందుకంటే నిష్కామ కర్మ చేయడం వల్ల నీకు పరమార్థ జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. కనుక నువ్వు కర్మయోగాన్ని ఆశ్రయించు, బుద్ధౌ శరణమన్విచ్ఛ. లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఫలాన్ని ఆశిస్తూ ఎవరైతే ఉన్నారో ఫలహేతవః, అంటే ఫలాన్ని ఆశించేవాళ్ళు, ఫలము కోరుతూ పనిచేసేవాళ్ళు, కర్మ చేసేవాళ్ళు కృపణః, వాళ్ళు అతి దీనులు, దురదృష్టవంతులు. కర్మని ఆశి ఫలాన్ని ఆశిస్తూ చేసేవాళ్ళు దురదృష్టవంతులు. అంటే ఎక్కువ మంది దురదృష్టవంతులే ఉన్నారు ఇప్పుడు చూసారా, అదృష్టవంతులు ఎక్కువ ఉన్నారా దురదృష్టవంతులు ఎక్కువ ఉన్నారా? దురదృష్టవంతులు ఎక్కువ ఉన్నారు. ఎందుకని, అందరూ ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తూనే చేస్తారు కదా. ప్రాపంచిక ఫలాన్ని ఆశిస్తూ చేయడం చేస్తే దురదృష్టవంతులు, కానీ ఆధ్యాత్మిక ఫలాన్ని ఆశిస్తూ చేస్తే దురదృష్టవంతులు కాదు. స్వామిని ఫలాన్ని ఆశించకూడదు అన్నారు కదా, ఇంకా నేను క్లాసుకు రావాలని ఫలాన్ని కోరుతున్నాను, ఫలాన్ని రావాలి, నా జ్ఞానం రావాలని కోరుకోవడం కూడా అప్పుడు నేను దురదృష్టవంతురాన్ని అనకూడదు. ప్రాపంచిక ఫలాన్ని ఆశిస్తూ పనిచేస్తే దురదృష్టవంతుడు. అంటే నాకే పేరు కావాలి, ఫలం కావాలి, ధనం కావాలి, ఇవి పొందాలి అవి పొందాలని చేస్తే దురదృష్టవంతుడు. అవన్నీ తుచ్చమైనటువంటివి, అశాశ్వతం, అనిత్యం. కానీ నాకు ఎటువంటి ఫలము వద్దు ఈ ప్రాపంచికమైనటువంటిది, నాకు గురువు, శాస్త్రం, భగవంతుడు, మోక్షం, ఇటువంటి కోరిక కోరితే దురదృష్టం కాదది. అది కోరిక క్రిందికి రాదు, అది కోరిక క్రిందికి రాదు, అది కోరిక కాదు అసలు. అది శుభకామ, అది మోక్షకామ అకామ అన్నారు. మోక్షాన్ని కోరుకోవడం అది కోరిక క్రిందికి రాదు. గురువుకు సేవ చేయాలి, అది పొందాలి, నేను ఇది జ్ఞానాన్ని పొందాలి, ఈ ఫలాన్ని పొందాలి శాస్త్రం ద్వారా అని కోరుకోవడం అది కామ్య ఫలం కాదు. అది నిష్కామ ఫలం, ఆయన ఇస్తాడు, మనం కోరుకోలే, ఆయన ఇస్తాడు భగవంతుడు. ఎంత మంచి శ్లోకాలు చూడండి, బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః, ఫలాన్ని ఆశించేవాళ్ళు అతి దీనులు, హీనులు, దురదృష్టవంతులు. అబ్బా ఎన్ని అర్థాలు చూడండి, అతి హీనులు, హీనులు, దురదృష్టవంతులు, దీనులు. దీనులు అంటే అన్ఫార్చునేట్ పీపుల్ అని అర్థం. కర్మలను అలా ఆశిస్తూ చేసేవాళ్ళు హీనులు. కనుక మనం దురదృష్టవంతులుగా ఉంటామా అదృష్టవంతులంగా ఉందామా? అదృష్టవంతులుగా ఉండాలి. అందుకని నీకు ఏం కావాలని చెప్పి ఆయన చూసుకుంటాడు, నీవు చూడక్కర్లేదు, ఆయనకు తెలుసు. నువ్వు మనస్సు, నీ మనస్సు, నీ పని ఆయన చూస్తూ ఉంటాడు. ఫలాన్ని, మంచి ఫలితాన్ని ఆయన ఇస్తాడు. అది భగవంతుడి మీద నిజమైన భక్తి అంటే సత్యం. భగవంతుడి మీద నిజమైన భక్తి అంటే ఏమిటి, ఆయన తల్లి లాంటి వాడు, 1000 తల్లులు, 100 తల్లిదండ్రులతో సమానం ఆయన, ఎంతో మంది తల్లిదండ్రులతో సమానం భగవంతుడు. భగవంతుడితో సమానమైన వాడు ఉన్నాడా? ఆయన కంటే నాకు మంచి చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి అట్లాంటి ఆయన వదిలిపెట్టి నాకు అది ఇది అని చెప్పి ఆయన దగ్గరికి పోయి కుక్కని సముద్రం దగ్గర తీసుకుపోతే ఏం చేస్తుంది, ఎన్ని నీళ్లు తాగుతుందండి? నక్కుతుంది నీళ్లు, అంతే కదా అంటుంది, అంతే 4 మూట్లు వస్తాయి, అంతకంటే తాగలదా? మనం కూడా అంతే. భగవంతుడు లాంటి సముద్రం, సముద్రం లాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కుక్క లాగా చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉంటే నక్కడం లాంటిదే కదా అది. అది ఎన్ని అడగగల, ఎన్ని తాగగలదు నీళ్లు? మనం కూడా అంతే. నాకు ఇల్లు ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా అంటే పాపం భగవంతుడు అడుగు, నీ ఇష్టం అంటున్నాడు. చిన్న చిన్న కోరికలు అడుగుదాం. క్రింద శ్లోకం ఏం చదివాం, యావానర్థముద పానే సర్వతస్తంపు తోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. కనుక అన్ని మోక్ష పురుషార్థాన్ని కనుక అడిగామంటే ధర్మాన్ని ఇస్తాడు, అర్థాన్ని ఇస్తాడు, కామాన్ని ఇస్తాడు. అందుకని పురుషార్థం అనే దానికి 2 అర్థాలు, ఫ్రీ విల్ అనేది పురుషార్థమే, మోక్షం, ధర్మ అర్థ కామాలు కూడా పురుషార్థమే. 2 అర్థాలు చెప్పబడింది. పురుషార్థం అంటే మనిషి యొక్క ప్రయత్నంతో చేసే పని పురుషార్థం, ఫ్రీ విల్. నాకు ఛాయిస్ ఉంది ఏం చేయాలనే దాన్ని పురుషార్థం అంటారు. పురుషార్థం అంటే గమ్యం అని కూడా పురుషార్థం. ఏ ప్రయత్నం అయితే చేసి నేను గమ్యాన్ని పొందుతానో అది కూడా పురుషార్థమే. ప్రయత్నం చేస్తూ ఉండేది పురుషార్థమే, ప్రయత్నం వల్ల గమ్యాన్ని చేరతాను కనుక ప్రయత్నము పురుషార్థమే, గమ్యము పురుషార్థమే. ప్రయత్నం లేకుండా గమ్యం చేరతావా? గమ్యం లేని ప్రయత్నం ఎందుకు? కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే పురుషార్థం, గమ్యం చేరతావు. గమ్యాన్ని చేరాలి అంటే ప్రయత్నం అనే పురుషార్థాన్ని ఉపయోగించుకో అన్నారు. అందుకనే ప్రయత్నాన్ని కూడా పురుషార్థం అంటారు, ఫ్రీ విల్ను కూడా పురుషార్థం అంటారు. కొంచెం బాగా ఆలోచించాలి. తర్వాత శ్లోకం 50వ శ్లోకం.
బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం.
కర్మసు కౌశలం యోగః, కర్మ చేసే దాన్ని కుశలంగా చేయడమే యోగం అన్నారు. ఏమండి పనులు కుశలంగా చేయడం అంటే ఏమిటి? బాగా చేయడమే కదా మేము చేస్తామండి అన్నాడు. అయ్యో బాగా చేయడం కాదు నాయన, కుశలం అంటే ఇక్కడ ప్రతి కర్మ బంధిస్తుంది, ప్రతి కర్మ కూడా మోక్షానికి కారణం అవుతుంది. కర్మ దానికి దానిగా బంధము కాదు, మోక్షానికి కారణం కాదు, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడుంది. ఈ కర్మ అనేది బంధాన్ని ఇస్తుందా మోక్షాన్ని ఇస్తుందా అనేది కర్మ మీద ఆధారపడి లేదు. నేను ఎలా చేస్తున్నాను, ఆ కర్మ ఏ భావనతో చేస్తున్నాను అనే దాని మీద ఆధారపడింది కర్మ బంధం అవుతుందా మోక్షం అవుతుందని. కర్మణా బధ్యతే జంతు అన్నారు కదా, కర్మ బంధిస్తుంది అంటారు కానీ, కానీ నిష్కామంగా చేస్తే అది బంధించదు, సకామంగా చేస్తే అది బంధిస్తుంది. అందుకని కృష్ణ పరమాత్మ బుద్ధియుక్త అంటే యోగ కర్మయోగ యుక్తుడైన వాడు. ఉభే సుకృత దుష్కృతే జహాతి, సుకృతం దుష్కృతం, ఇది మంచి పని ఇది చెడ్డ పని అనేటటువంటి భావన వదిలిపెట్టాలి. నేను కర్మలు చేయడమునందే నాకు ఆసక్తి. ఉభే సుకృత దుష్కృతే అంటే పుణ్య పాప కర్మలు అన్నమాట. సుకృతం దుష్కృతం అంటే పుణ్యపాప కర్మలు. బుద్ధియుక్త అంటే కర్మయోగి. ఈ రెండు వదిలిపెట్టాలి, ఇది పుణ్యకర్మ ఇది పాపకర్మ అట్లాని కాదు. ఏదైతే శాస్త్రం విధించిందో అదే చేయాలి, కానీ ఇది నాకిష్టము నాకిష్టం లేదు అని కాదు. నాకిష్టము నాకిష్టం లేదని చేయకూడదు. ఇప్పుడు అర్జునుడు యుద్ధాన్ని పాపకర్మగా చూస్తున్నాడు, కృష్ణుడు పుణ్యకర్మగా చూస్తున్నాడు. చూసా అర్జునుడు ఎట్లా చూశాడో? మనం కూడా పాపకర్మగానే చూస్తాం, అందరినీ చంపడం పాపకర్మ కదండి అంటాం. అది దుష్కృతంగా చూస్తున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? అది సుకృత కర్మ అన్నాడు. ఎందుకని? యుద్ధం చేయడం అనేది మరి అందరు చచ్చిపోవడం పుణ్యకర్మ అవుతుందా అంటాడు. కాదు, అది క్షత్రియ ధర్మంగా నువ్వు చేస్తే ఫలాన్ని ఆశించకుండా ఇది నా కర్తవ్యం, ఆతకాయలను సంహరించడం ధర్మయుద్ధం చేయడం నా కర్తవ్యం అని చేశావనుకో నీకు మోక్షాన్ని ఇస్తుంది ఆ కర్మ. కనుక నువ్వు నిర్ణయించలేవు కర్మని, ఇది చెడు కర్మ మంచి కర్మ అని చెప్పి. అర్జునుడు ఏం నిర్ణయించాడు? భగవంతుడు నిర్ణయిస్తాడు. కనుక మంచి కర్మ చెడు కర్మ అనేటువంటిది శాస్త్ర ప్రమాణం, మన మనస్సు చెప్పేది కాదు, మన మనస్సు చెప్పేది కాదు. నువ్వు ఏ యొక్క భావనతో చేస్తున్నావనేది అది. ఇప్పుడు డాక్టర్ గారు కత్తి ఉపయోగిస్తాడు, దొంగ కత్తి ఉపయోగిస్తాడు. కత్తి ఒకటే, ఒకే కత్తి షార్ప్గా ఉంది, ఇద్దరూ కోస్తే ఏమవుతుంది? రక్తమే వస్తుంది. కానీ డాక్టర్ గారు చేసేది దుష్కృతమా సుకృతమా? సుకృత కర్మ. దొంగవాడు చేసేది దుష్కృతం. ఏమండి కత్తి ఒకటే కదా, ఇద్దరు పొట్టగోశారు రక్తం వచ్చింది కదా అంటే ఆ పని వెనకాల ఉన్నటువంటి భావన. ఈ డాక్టర్ గారు ప్రాణం రక్షించడం కోసం పొట్టగోశాడు, వాడు ప్రాణం తీయడం కోసం పొట్టలో కత్తితో పొడిచాడు. చూశారు, అదే పొట్ట అదే కత్తి. ఇక్కడ ప్రాణం రక్షించడానికి, అక్కడ ప్రాణం భక్షించడానికి. కనుక డాక్టర్ గారి కర్మ కర్మ దృష్ట్యా చూస్తే ఒకటే, కానీ దృష్టి భేదం. కనుక బంధం మోక్షం అనేది దేని మీద ఆధారపడుంది? కర్మ మీద ఆధారపడిందా, దృష్టి మీద ఆధారపడిందా? దృష్టి మీద ఆధారపడింది. కనుక మీ మనస్సుని పరిశీలించండి. మీరు కర్మ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? భగవంతుని తలుచుకుంటూ చేస్తూ, ఇది నేను భగవద్కి అర్పిస్తున్నాను, ఈశ్వరార్పణ వస్తు, క్లాసు మొత్తం ఈశ్వరార్పణ వస్తు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.